ఒకటి నుండి 9 వరకు శ్లోకాలు.
గురుగారికి అమ్మగారి పాదవద్మానికి శతకోటి నమస్కారాలు.
విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ,
విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ,
తుల్యం నిజాంతర్గతం.
తుల్యం నిజాంతర్గతం.
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్దు.
పశ్యన్నాత్మని మాయయా బహిరివో.
భూతం యథా నిద్రయా,
భూతం యథా నిద్రయా.
యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే.
యస్ సాక్షాత్ కురతే ప్రబోధ సమయే.
స్వాత్మానమేవాద్వయం.
స్వాత్మానమేవాద్వయం.
తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం.
తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం.
శ్రీ దక్షిణామూర్తయే.
శ్రీ దక్షిణామూర్తయే.
బీజస్యాంతరివాంకురో జగదిదం.
బీజస్యాంతరివాంకురో జగదిదం.
ప్రాక్ నిర్వికల్పం పునః.
ప్రాక్ నిర్వికల్పం పునః.
మాయా కల్పిత దేశ కాల కలనా.
మాయా కల్పిత దేశ కాల కలనా.
వైచిత్ర్య చిత్రీకృతం.
వైచిత్ర్య చిత్రీకృతం.
మాయావీవ విజృంభయత్యపి మహా.
మాయావీవ విజృంభయత్వ పిమహా.
యోగీ వయస్వేచ్ఛయా.
యోగీ వయః స్వేచ్ఛయా.
తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం.
తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం.
శ్రీ దక్షిణామూర్తయే.
శ్రీ దక్షిణామూర్తయే.
తస్యైవ స్ఫురణం సదాత్మకం.
యస్యైవ స్ఫురణం సదాత్మకం.
అసత్కల్పార్థకం భాసతే.
అసత్కల్పార్థకం భాసతే.
సాక్షాత్తత్వమసీతి వేదవచసా.
సాక్షాత్తత్వమసీది వేదవచసా.
యో బోధయత్యాశ్రితాన్.
యో బోధయ.
యత్ సాక్షాత్కరణాద్ భవేన్న పునరా.
యత్ సాక్షాత్కరణాద్ భవేన్న పునరా.
వృత్తిర్భవాంభో నిధౌ.
వృత్తిర్భవాంభో నిధౌ.
తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం.
తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం.
శ్రీ దక్షిణామూర్తయే.
శ్రీ దక్షిణామూర్తయే.
నానాఛిద్రఘటోదరస్థితమః.
నానాఛిద్రఘటోదరస్థితమః.
దీపప్రభాభాస్వరం.
దీపప్రభాభాస్వరం.
ప్రభాభాస్వరం. యస్య తు చక్షురాదికరణా.
జ్ఞానం యస్య తు చక్షురాదికరణా.
ద్వారా బహిస్పందతే.
ద్వారా బహిస్పందతే.
జానామీతి తమేవ భాంతమనుభాతి.
జానామీతి తమేవ భాంతమనుభాతి.
ఏతత్ సమస్తం జగత్.
ఏతత్ సమస్తం జగత్.
తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం.
తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం.
శ్రీ దక్షిణామూర్తయే. श्रीदक्षिणामूर्तये
देहं प्राणमपीन्द्रियाण्यपि चलाम्
देहं प्राणमपीन्द्रियाण्यपि चलाम्
बुद्धिं च शून्यं विदुः
बुद्धिं च शून्यं विदुः
स्त्रीबालान्धजडोपमास्त्वहमिति
स्त्रीबालान्धजडोपमास्त्वहमिति
भ्रान्ताभृशं वादिनः
भ्रान्ताभृशं वादिनः
मायाशक्तिविलासकल्पितमः
मायाशक्तिविलासकल्पितमः
व्यामोहसंहारिणे
व्यामोहसंहारिणे
तस्मै श्रीगुरुमूर्तये नम इदम्
तस्मै श्रीगुरुमूर्तये नम इदम्
श्रीदक्षिणामूर्तये
श्रीदक्षिणामूर्तये
राहुग्रस्तदिवाकरेन्दुसदृशो
राहुग्रस्तदिवाकरेन्दुसदृशो
मायासमाच्छादनात्
मायासमाच्छादनात्
तन्मात्रकरणोपसंहरणतो
सन्मात्रकरणोपसंहरणतो
यो भूसुषुप्तपुमान्
यो भूत् सुषुप्तपुमान्
प्रागस्वाप्समिति प्रबोधसमये
प्रागस्वाप्समिति प्रबोधसमये
यप्रत्यभिज्ञायते
यः प्रत्यभिज्ञायते
तस्मै श्रीगुरुमूर्तये नम इदम्
तस्मै श्रीगुरुमूर्तये नम इदम्
श्रीदक्षिणामूर्तये
श्रीदक्षिणामूर्तये
बाल्यादिष्वपि जाग्रदादिषु तथा
बाल्यादिष्वपि जाग्रदादिषु तथा
सर्वास्वस्थावपि
सर्वास्वस्थावपि
व्यावृत्तास्वनुवर्तमानमहमिति
व्यावृत्तास्वनुवर्तमानमहमिति
अन्तःस्फुरन्तं सदा
अन्तःस्फुरन्तं सदा
स्वात्मानं प्रकटीकरोति भजताम्
स्वात्मानं प्रकटीकरोति भजताम्
ओ भद्रया मुद्रया तस्मै
यो भद्रया मुद्रया
श्रीगुरुमूर्तये नम इदम्
तस्मै श्रीगुरुमूर्तये नम इदम्
श्रीदक्षिणामूर्तये
श्रीदक्षिणामूर्तये
विश्वं पश्यति कार्यकारणतया
विश्वं पश्यति कार्यकारणतया
स्वस्वामि सम्बन्धतः
स्वस्वामि सम्बन्धतः
याचार्यतया तथैव पितृपुत्रा
शिष्याचार्यतया तदैव पितृपुत्रा
आध्यात्मना भेदतः
आध्यात्मना भेदतः
स्वप्ने जाग्रति वाय एष पुरुषो
स्वप्ने
माया
जाग्रति वाय एष पुरुषो
परिभ्रामितः
माया परिभ्रामितः
तस्मै श्रीगुरुमूर्तये नम इदम्
तस्मै श्रीगुरुमूर्तये नम इदम्
श्रीदक्षिणामूर्तये
श्रीदक्षिणामूर्तये
भूरं भास्य नलो नीलोऽम्बरमहाः
भूरं भास्य नलो नीलोऽम्बरमहा
नाधो हि मां शुपुमान्
नाधो हि मां शुपुमान्
इत्याभाति चराचरात्मकमिदम्
इत्याभाति चराचरात्मकमिदम्
यस्यैव मूर्त्यष्टकम्
यस्यैव मूर्त्यष्टकम्
नान्यत् किञ्चन विद्यते विमृशताम्
नान्यत् किञ्चन विद्यते विमृशताम्
यस्मात् परस्मात् विभो
यस्मात् परस्मात् विभो
तस्मै श्रीगुरुमूर्तये नम इदम्।
तस्मै श्रीगुरुमूर्तये नम इदम्
श्रीदक्षिणामूर्तये
श्रीदक्षिणामूर्तये
పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవుడు ఈ మొత్తం ఎనిమిది కూడా అష్టమూర్తులు అంటారు. పరమాత్మ యొక్క అష్టమూర్తులే ఇవన్నీ కూడా, పరమాత్మ యొక్క అష్టమూర్తులు కనుక అష్టమూర్తుల్ని పూజిస్తే పరమాత్మని పూజించినట్లే. సాధకుడైనటువంటి వాడు ఆత్మానుభూతిని గనక పొందాలంటే మనస్సు నిశ్చలంగా ఉండాలి. మనస్సు నిశ్చలంగా ఉండాలంటే అంతరంగ శుద్ధి ఉండాలి, అంటే మనోబుద్ధులు శుద్ధి అయి ఉండాలి, ప్రాపంచిక విషయాలతో కలుషితం కాకుండా ఉండాలి. దానికి ఉపాయం ఏమిటి అని అంటే ఇక్కడ చెప్తున్నారు, అదే ఉపాసన. ఆ ఉపాయం ఉపాసన. ఉపాసన అంటే ఆసన సమీపంగా కూర్చొనుట. దేనికి సమీపంగా కూర్చోవాలి? పరమాత్మకి సమీపంగా. కాబట్టి పరమాత్మకి సమీపంగా అంటే ఎల్లప్పుడూ పరమాత్మనే తలుచుకుంటూ పరమాత్మని ఎక్కడో ఉన్నాడని కాకుండా ఆ పరమాత్మ నాలోనే ఉన్నాడు అనేటువంటి భావనతో చేసేటువంటి పూజ, నిజమైనటువంటి పూజ. సరే, మరి ఆ పరమాత్మని పూజించాలంటే ఎక్కడున్నాడు? ఆయన అంతటా ఉన్నాడు. ఎలా ఉంటాడు ఏమో మరి తెలియదు. కనుక ఆ పరమాత్మని పూజించాలంటే పరమాత్మ యొక్క ప్రతినిధుల్ని పూజించాల. పరమాత్మ యొక్క ప్రతినిధులు ఎవరంటే దేవతలే. వేదకాలంలో ప్రకృతి శక్తులే దేవతలుగా ఉండేవాళ్ళు. అప్పటికింకా ఇతిహాసాలు పురాణాలు రాల. అందుకని ప్రకృతి శక్తులైనటువంటి సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు, భూమి ఇవన్నీ కూడా ప్రకృతి శక్తులుగా ఉండేవి అప్పుడు. అందుకని వీళ్ళనే దేవతలుగా పూజించేవాళ్ళు ఆ కాలంలో. ఇక పురాణాలు ఇతిహాస కాలం వచ్చిన తర్వాత, అంటే వ్యాస మహర్షి వచ్చిన తర్వాతనే రాముడు, కృష్ణుడు, గణపతి, ఆంజనేయుడు ఇలా రకరకాలైనటువంటి దేవతలు మనకి అందుబాటులోకి వచ్చారు. అయితే ఆధ్యాత్మిక మార్గంలో నిలిచినటువంటి వాళ్ళకి ఈ విగ్రహ పూజ కన్నా అత్యంత ప్రధానమైనటువంటి దాన్ని చెప్తున్నారు ఇక్కడ. అదేమిటి అని అంటే పరమాత్మకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి దైవం గురువే, సద్గురువే. కనుక ఆ సద్గురువుని ఉపాసన చేసినట్లయితే, ఆ సద్గురువుని పూజించినట్లయితే, ఆ సద్గురువుని ఆరాధించినట్లయితే, సేవించినట్లయితే అదే అష్టమూర్తుల పూజ, అదే పరమాత్మ పూజ. ఎలాగండి? గురువు యొక్క దేహం పంచభూతాలతో ఉంది. అంటే పంచభూతాలతో సూక్ష్మ శరీరం ఉంది. మరి ఇంకా రెండు శరీరాలు ఉన్నాయి కదా. మరి స్థూల శరీరం పంచభూతాలతో ఉంది, సూక్ష్మ శరీరం మనోబుద్ధులతో ఉంది. అలాగే కారణ శరీరం జీవభావంతో ఉంది. పరమాత్మనే అయినప్పటికీ జీవుడిగా శిష్యులకి బోధించటానికి ఉన్నటువంటి వాడు గనక ఆ జీవభావం.
శుద్ధమైనటువంటి మనోబుద్ధులు, ఆత్మ దేహంగా జీవుడిగా అందుబాటులో శిష్యులకు ఉండేటట్టుగా ఉన్నందున ఈ గురువు యొక్క పూజ అది అష్టమూర్తుల యొక్క పూజ, అష్టమూర్తులతో కూడిన పరమాత్మ యొక్క పూజ. కనుక సద్గురువుని పూజించటం, పరమాత్మని పూజించటం రెండు ఒక్కటే. పరమాత్మ అనుగ్రహం పొందాలంటే సద్గురువు యొక్క అనుగ్రహం పొందాలి, సద్గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే సద్గురు సేవ, సద్గురు పూజ, సద్గురు ఆరాధన ఇవన్నీ కూడా తప్పకుండా వీలైనప్పుడల్లా చేస్తూ ఉండాల్సిందే. అబ్బే మాకు కుదరదండి, కుదరకపోతే వదిలేసుకోవటమే, కుదిరేటట్టుగా చేసుకుంటే కుదుర్చుకోవచ్చు. మనకి అన్ని కూడా అలాగా రెడీ చేసి పెట్టి ఉండదు ఈ ప్రపంచంలో, దేనికైనా మనం ప్రయత్నం చేయాలి. డబ్బు సంపాదించడానికి ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఏదో ఒక పని చేయాలి, ఎలాగనో సంపాదించాలి, ఎలాగనో కుటుంబాన్ని పోషించుకోవాలి, ఎలాగనో భోగాలు అనుభవించాలి అనేటువంటి ఆలోచనతోటి కొంతమంది నిద్రాహారాలు కూడా మాని ఈ పని చేస్తుంటారు. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వృత్తి కావచ్చు, పదవులు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, చివరికి సన్యాసులు కూడా కావచ్చు. ఇలా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు మానవుడు. ఇందులో ఎన్నో కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. ఎన్నింటిని ఎందుకు భరిస్తున్నామనంటే ఆ ధన సంపాదన కోసం. ధన సంపాదన కోసం ఎంత కష్టపడుతుంటే మోక్ష సంపాదన కోసం ఎంత కష్టపడాలి? కోట్లాది జన్మలు ఇప్పటి వరకు ఎత్తి అజ్ఞానంలో ఉండి ఇప్పటికైనా తెలుసుకొని రాబోయే కోట్లాది జన్మల్ని కూడా తప్పించుకోవటానికి మోక్షాన్ని పొందటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అది జాగ్రత్తగా ఆలోచించినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి తెలియదు. ఆషామాషీగా ఉంటారు, ఆషామాషీగా ఉంటే ఇలాగే జనన మరణ సంసార చక్రంలో ఇరుక్కోవాల్సిందే. మరి గురువుని ఎలాగా పూజిస్తే ఏమిటండి ప్రయోజనం? అంతరంగ శుద్ధి జరుగుద్ది, మనసుకి ఏకాగ్రత కలుగుతుంది. ఏమన్నా నేను పూజించానండి ఇంకా కలగలేదండి, నువ్వు ఎప్పుడో ఒకసారి ఏదో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని మనం కూడా చేస్తే అది కలిగేది కాదు. దానికి నీ మనస్సు సంశుద్ధం కావాలి, పూర్తిగా ఆ గురు పరమాత్మ యందే నీ మనస్సు లగ్నం కావాలి. గురువుని ప్రత్యక్ష పరమాత్మగా దర్శించాల, నీ మనసంతా ఆ గురువు యొక్క పాదాల పైన ఉండాలి. అలా ఎప్పుడైతే ఉందో అప్పుడు మాత్రమే నువ్వు చేసేటువంటి పూజ సక్రమమైనటువంటి పూజ అవుతుంది. కాబట్టి మనస్సు ధ్యానానుకూలంపై ఆలోచనలు తగ్గాలంటే మనం తప్పనిసరిగా గురువు యొక్క పూజ, అష్టమూర్తి పూజ, గురువు పూజ ఎంతో శ్రద్ధతో, ఎంతో విశ్వాసంతో, ఎంతో భక్తితో చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలా సద్గురువులో సాక్షాత్ పరమాత్మనే దర్శించాల, అలా దర్శించి పూజ సేవ ఇలాంటివన్నీ కూడా జరుపుతారు. ఇంతవరకు 9 శ్లోకాలు పూర్తయిపోయినాయి. ఈ 9 శ్లోకాలు కూడా దక్షిణామూర్తి స్తోత్రం యొక్క ఆంతర్యాన్ని మనకు అందిస్తున్నాయి. మొదటి 3 శ్లోకాలు కూడా ఈ ప్రపంచం మిథ్య, ప్రపంచం సత్యం అనుకొని అందులో ఇరుక్కోబాకండి. ఈ ప్రపంచం యథార్థంగా పరమాత్మ. కాబట్టి మీరు ప్రపంచాన్ని కాకుండా పరమాత్మను చూడాలి అని చెప్పి రెండవ మూడు శ్లోకాలు అంటే 4 నుంచి 6 వరకు, ఈ ప్రపంచాన్ని చూస్తున్నటువంటి వాడు ఎవరు, అతడు ఎలా చూడాల, ఏ ప్రకారంగా పరమాత్మని ప్రపంచంలోనే దర్శించాలా అనేటువంటి విషయాల్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 3 శ్లోకాల్లో ఏ పరమాత్మనైతే మనం ప్రపంచంగా భావించామో ఆ పరమాత్మ ఎవరో కాదు, నేనే ఆ పరమాత్మను, నేనే అని ఆ పరమాత్మగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చివరగా మరి ఈ శ్లోకం 10వ శ్లోకం దేనికండి, చెప్పటం పూర్తయిపోయింది కదా, అయిపోయింది కానీ దాని యొక్క ఫలితం చెప్పాలి. ఎవరైతే ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆషామాషీగా తీసుకోకుండా ఇది నా జీవన సర్వస్వం అని భావించి ఇందులో ఉన్నటువంటి విషయాలను బాగా తెలుసుకొని వాటిని పరిశీలనగా విశ్లేషణ చేసి వాటిని జీవితంలో ఆచరించినట్లయితే నీకు కలిగేటువంటి ఫలితం ఏమిటి అనేటువంటి ఫలశ్రుతిని గురించి ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఆ 10వ శ్లోకం చూడండి. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం,
సర్వాత్మత్వమితి స్ఫుటీకృతిమిద కృతమిదం,
యస్మాదముష్మీన్స్తవే
యస్మాదముష్మీన్స్తవే
తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్,
తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్,
ధ్యానాచ సంకీర్తనాత్
ధ్యానాచ సంకీర్తనాత్,
సర్వాత్మత్వ మహావిభూతి సహితం,
సర్వాత్మత్వ మహావిభూతి సహితం,
స్యాదీశ్వరత్వం స్వతః,
స్యాదీశ్వరత్వం స్వతః,
సిద్ధ్యేతత్ పునరష్టధా పరిణతం,
సిద్ధ్యేతత్ పునరాష్టధా పరిణతం,
ఐశ్వర్యమవ్యాహతం,
ఐశ్వర్యమవ్యాహతం,
సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం,
సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం,
యస్మాదముష్మీన్స్తవే
యస్మాదముష్మీన్స్తవే
తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్,
తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్,
ధ్యానాచ సంకీర్తనాత్,
ధ్యానాచ సంకీర్తనాత్,
సర్వాత్మత్వ మహావిభూతి సహితం,
సర్వాత్మత్వ మహావిభూతి సహితం,
స్యాదీశ్వరత్వం స్వతః,
స్యాదీశ్వరత్వం స్వతః,
సిద్ధ్యేతత్ పునరాష్టధా పరిణతం,
సిద్ధ్యేతత్ పునరాష్టధా పరిణతం,
ఐశ్వర్యమవ్యాహతం,
ఐశ్వర్యమవ్యాహతం. గురుదంపతులకి నమస్కారం అండి.
ఈ జగత్తంతా ఆత్మయే పరమాత్మయే అని ఈ స్తోత్రంలో చక్కగా చెప్పబడింది. ఈ జగత్తంతా జగత్తు కాదు, కేవలం పరమాత్మ మాత్రమే. అందువల్ల ఈ స్తోత్రాన్ని శ్రవణం చేసి దాని యొక్క అర్థాన్ని మననం చేసి ధ్యానం చేసి సంకీర్తన చేసినట్లయితే, ఇక్కడ మళ్ళీ సంకీర్తన అనే దాన్ని ఒక దాన్ని కలిపారు, ఎందుకంటే శ్రవణం మననం నిధిధ్యాసనం మనకు తెలుసు. ఈ దక్షిణామూర్తి స్తోత్రం మనకేం చెబుతున్నదంటే, అయ్యా పరమాత్మను నువ్వు వెతకాలంటే అదిగో ఈ ప్రపంచాన్ని చూస్తా తెలుసుకో, ఈ ప్రపంచం అంతా యథార్థంగా పరమాత్మ. కాబట్టి నువ్వు పరమాత్మని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఈ స్తోత్రాన్ని శ్రవణం చేయాలి, దాని అర్థాన్ని మననం చేస్తూ ఉండాలి, ఆ తర్వాత ధ్యానం చేయాలి, సంకీర్తన కూడా చేస్తుండాలి. అలా చేస్తే సర్వాత్మత్వం అనేటువంటి గొప్ప సంపదతో కూడినటువంటి ఈశ్వరత్వం, సర్వాత్మత్వం, అందరూ పరమాత్మ స్వరూపులే, అందరూ యథార్థంగా పరమాత్మే అనేటువంటి గొప్ప సంపదతో కూడినటువంటి ఈశ్వరత్వం స్వయంగా సిద్ధిస్తుంది. ఈ స్వయంగా అనే మాట ఎంత ప్రధానమో జాగ్రత్తగా ఆలోచించండి. మనం వెతకక్కర్లా, స్వయంగా సిద్ధిస్తుంది. ఆత్మానుభూతి ఎట్లా వచ్చిందండి, ఎట్లా వచ్చిందండి, ఎట్లా వచ్చిందండి అని తపన పడిపోతాం. టక్కున వచ్చేటప్పటికల్లా అయ్యో అదేమిటండి, నేను ఎంతో కష్టం అనుకున్నాను, వచ్చేసిందే అని ఆశ్చర్యపోవాలి. అలా స్వయంగా సిద్ధిస్తుంది. ఆ ఈశ్వరత్వం సిద్ధిస్తే దానితో పాటుగా అష్ట విధాలైనటువంటి సిద్ధులు కూడా నిరాఘాటంగా సిద్ధిస్తాయి. అష్ట సిద్ధులు అంటారు, అణిమాది అష్ట సిద్ధులు. ఎవరికైతే ఈ ఈశ్వరత్వం వస్తుందో వాళ్ళకి దాంతో పాటుగా అణిమాది అష్ట సిద్ధులు కూడా వస్తుంది. దానికి ప్రయత్నం చేయక్కర్లా, వాటంతట అవే సిద్ధిస్తాయి. ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివి లేదా విని దాని అర్థాన్ని మననం చేసి ధ్యానించటం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో ఈ శ్లోకంలో చెప్తున్నారు. మనకు అదే కావాల్సింది. అంతా అయిపోయిన తర్వాత దాని అసలైనటువంటి ప్రయోజనం మనకు కావాలి. ప్రయోజనం తెలిస్తే దాని మీద మనకి అభిరుచి కలుగుద్ది. అందుకే ఇక్కడ చెప్తున్నారు 10వ శ్లోకంగా. కనుక ఇది ఫలశ్రుతిని చెప్పేటువంటి శ్లోకం. అంతేకాకుండా ఈ స్తోత్రాన్ని కనుక అధ్యయనం చేసి ఇందులో చెప్పినటువంటి సర్వాత్మ భావాన్ని ఎలా అనుభవానికి తెచ్చుకోవాలో కూడా అంతర్లీనంగా ఈ శ్లోకంలో చెప్పారు. అంటే డైరెక్ట్గా చెప్పకుండా అంతర్లీనంగా చెప్పారు. ఏమిటి? సర్వాత్మ భావాన్ని కూడా ఎలా తెచ్చుకోవాలి. సర్వాత్మ భావం అంటే అందరినీ కూడా ఆత్మగా చూచేటువంటి భావం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, గొప్ప భారతీయ వేదాంతి, ఆయన ఏం చెప్తారంటే, మనకి కావలసింది సదాచార సంపన్నత కాదు, సర్వాత్మ భావం అని. ఆ మహానుభావుడు ఎంతో ధైర్యంతో చెప్పారు. ఇది సామాన్యం కాదు. ఎందుకనంటే సదాచార సంపన్నత కాదు, సర్వాత్మ భావం కావాలి అన్నారు. అయితే సదాచార సంపన్నత అక్కర్లేదా అని వెంటనే క్వశ్చన్ వచ్చింది. అంటే మనం సక్రమంగా ప్రవర్తించక్కర్లేదా, ఈ లోకంలో ఎలా అయినా ప్రవర్తించవచ్చా అని. నిజంగా ఎలా అయినా ప్రవర్తిస్తే నువ్వు పరమాత్మ ఎత్తవుతావు, నీకు పరమాత్మ అనుభూతి ఎట్టగలుగుద్ది? కనుక ఆ పిచ్చి ప్రశ్న వేయక్కర్లేదు. ఎవరైతే ఈ మార్గంలోకి దిగుతారో, మోక్షార్థులయ్యారో, పరమాత్మని అందుకోవాలనుకున్నారో, దానికోసం అన్నింటినీ త్యాగం చేస్తూ, ఆ పరమాత్మ కోసం త్యాగం చేసి ఆ పరమాత్మను అందుకోవాలని ప్రయత్నిస్తున్నారో, వాళ్ళు దురాచారులు కాదు, సదాచారులే. కానీ ఇది అందుకుంటూ దీనిలో బాగా ముందుకు పోతూ కూడా ఆ సదాచార సంపన్నత కోసం నువ్వు గనక కృషి చేసావంటే నీ టైం వృధా అయిపోద్ది అని. ఏమండి, ప్రతిరోజు నేను పూజ చేస్తున్నాను, ఇప్పుడు కూడా చేయాల్సిందే అని అంటే దానికి టైం పోదు. కనుక అది కాదు, మనం ఇక్కడ చేయాల్సింది శ్రవణమన్న నిధిధ్యాసనలు. కనుక ఇవి చేయాలి కాబట్టి ఆయన ప్రత్యేకంగా అలా చెప్పడం జరిగింది. అంతేకాదు, అన్ని రకాల సాధకులు కూడా దీనివల్ల ప్రయోజనం పొందుతారు అనేటువంటి విషయం కూడా ఇందులోనే దాగి ఉంది. అంటే ఉత్తమాధికారులు ఉన్నారు, మధ్యమాధికారులు ఉన్నారు, అధమాధికారులు ఉంటారు, మందాధికారులు అంటారు. ఉత్తమాధికారులు కనుక అయితే ఈ దక్షిణామూర్తి శ్లోకం ద్వారా జీవన్ముక్తిని పొంది పరమాత్మ అయినటువంటి నేనే అంతటా సర్వత్రా ఉన్నాను, నాకంటే వేరుగా ఏదీ లేదు అని గ్రహించి అలాగా ఉండి బ్రహ్మానంద సాగరంలో ఓలలాడతారు. ఇది ఉత్తమాధికారులు. ఉత్తమాధికారులు అంటే అంటే ఈ ఈ ప్రయాణంలో బాగా ముందున్నటువంటి వాళ్ళు. ఇక మంద మధ్యమాధికారులు ఉన్నారు, అంటే ఇప్పుడిప్పుడే ప్రారంభం చేస్తూ కొద్దిగా తడబడే అడుగులు వేస్తూ ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళేమో ఉపాసనతోటి, నేను శ్లోకంలో చెప్పుకున్నాం కదా ఉపాసన, ఆ ఉపాసనతోటి తమ యొక్క మనస్సుని శరీరాన్ని శుద్ధం చేసుకోవాలి. ఉపాసన వల్లనే శుద్ధి అవుతుంది. ఉపాసన అనగానే ఏదో అనుకోబాకండి. సద్గురువు యొక్క పూజ, సద్గురువు యొక్క సేవ, సద్గురువు యొక్క ఆరాధన, వీటితో వాళ్ళ యొక్క అంతరంగం శుద్ధి అవుద్ది. అంతరంగం అంటే మనోబుద్ధులన్నీ కూడా శుద్ధి అవుతాయి. అప్పుడు సాధనలో ప్రగతి సాధిస్తారు, ఇంకా ముందుకు పోతారు. అలా వాళ్ళు కూడా ముక్తిని పొందుతారు అని కూడా తెలియజేయటం జరిగింది. కనుక ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మందాధికారులు అందరూ కూడా ఈ దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఇక ప్రపంచంలోని ఆకర్షణలకు లోనై అనేకమైనటువంటి కోరికలతో, బలహీనమైనటువంటి మనసుతో, కోరికలు తీరని తాపంతో ఎవరైతే ఉన్నారో వాళ్లే ఎక్కువ ఉన్నారు. మెజారిటీ అంతా వాళ్ళదే, 190 మందికి పైన ఉంటారు. అటువంటి వాళ్ళు మొట్టమొదట భగవంతుడి వైపు తిరుగుతారు. వాళ్ళకి వేదాల్లోని కర్మకాండ చెప్పారు, అంటే పూజా పునస్కారాలు, యజ్ఞయాగాదులు, నోములు, వ్రతాలు ఇవన్నీ చెప్పారు. ఎవరంటే ప్రపంచంలో తిరిగి ఉన్నటువంటి వాళ్ళకి, ఆ 190 మంది. సరే, వాళ్ళు కోరికలు తీర్చుకోవాలి కాబట్టి, వాళ్ళకి అన్ని కోరికలే కాబట్టి, కోరికలు తీర్చుకోవాలి కాబట్టి వాటి కోసం ఎన్నో ప్రయత్నాలు చేయాల. ఆ ప్రయత్నాల ద్వారా మనసుని కనుక శుద్ధం చేసుకుంటే, అంటే కోరికలు తీర్చుకోవటం కోసం ప్రారంభం చేసిన మనస్సును కనుక శుద్ధం చేసుకుంటే అప్పుడు కోరికలన్నీ అల్పమైనటువంటివి. ఈ కోరికలు కాదు మనకు కావాల్సింది, మనకి మోక్షం అనేటువంటి ఆలోచన అప్పుడు వస్తుంది. అంటే కర్మకాండలో పరిపక్వత చెందిన తర్వాత, అబ్బే ఇది కాదు మన పని, మనం పరమాత్మను అందుకొని మోక్షాన్ని అందుకొని శాశ్వత ఆనందంలో ఉండాలి అని తెలుసుకొని ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ మనోబుద్ధుల్ని మరింత శుద్ధం చేసుకుంటూ భగవంతుడు గురువు ఇద్దరూ ఒక్కటే, వేరు కానే కాదు అని తెలుసుకుంటాడు. ఆ విధంగా గురుభక్తితో, గురుసేవతో మనస్సును పూర్తిగా సత్వగుణంలో ఉంచుతారు. అంటే రజోగుణం తమోగుణం తగ్గిపోద్ది. తీవ్రమైనటువంటి జిజ్ఞాసతో అప్పుడు ఉత్తమాధికారి అవుతాడు. ఉత్తమాధికారి అయితే ఇక డైరెక్ట్గా ఈ స్తోత్ర పాఠం ద్వారా ధ్యానం చేసి ఆ సర్వాత్మ భావాన్ని పొందుతాడు. కనుక ముందున్నాళ్ళు, మధ్యలో ఉన్నాళ్ళు, అసలు చెట్టు చివరి ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ స్తోత్రం ద్వారా తమ యొక్క లక్ష్యాన్ని చేరుకోవచ్చు. కాకపోతే చివరి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ముందుగా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దాంతోనే వాళ్ళు భగవంతుడి వైపు తిరగాలి. ఇక సర్వాత్మత్వం అంటే వీళ్ళందరూ సర్వాత్మత్వం పొందుతారని చెప్పారు కదా. సర్వాత్మత్వం అంటే ఏమిటి? ఈ జగత్తు కానీ, ఇందులో ఉన్నటువంటి జీవుళ్ళు కానీ, ఇందులో ఉన్నటువంటి సమస్తము కూడా, చర అచరాలు అన్నీ కూడా కేవలం పరమాత్మయే. ఆ పరమాత్మ నేనే అని తెలుసుకొని అన్నింటినీ పరమాత్మగా భావిస్తూ ఎవరైతే ఉంటారో అదే సర్వాత్మత్వం. ఆత్మ తప్ప ఇక సత్యంగా ఏమీ లేదు. సర్వత్రా సర్వదా సర్వము కూడా ఆత్మే అని ఈ స్తోత్రంలో ఆచార్య శంకర్లు ఎంతో చక్కగా ఎంతో గట్టిగా చెప్పిన విషయాన్నే మళ్ళీ కూడా చెబుతూ స్పష్టం చేశారు. ఉపనిషత్తులు అన్నింటిలో చెప్పబడినటువంటి జ్ఞానం ఇదే. ఉన్నదంతా పరమాత్మ, ఆ పరమాత్మ నేను అనేది అన్ని ఉపనిషత్తులు చెప్పేది. ఈ స్తోత్రాన్ని బట్టి ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం? ఈ జ్ఞానం వల్ల ఏమిటి ప్రయోజనం? దీన్ని చదివి లేదా శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం చేసి స్వానుభవంగా మలుచుకుంటే అనుభవపూర్వకంగా గ్రహిస్తే అదే మోక్షం, అదే శాశ్వత ఆనందం, అదే జీవన్ముక్తి. కనుక దీని యొక్క శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా జీవన్ముక్తిని పొందటమే ఫలితము అని ఫలశ్రుతిని చెప్పారు. అయితే ఎలాగండి? ఆత్మను గురించి మనకున్నటువంటి అజ్ఞానం మూడు రకాలు. ఏమిటవి? ఒకటి, నాకు తెలియదు. రెండు, నాకు గుర్తు లేదు. తెలుసుకున్న తర్వాత గుర్తు లేదు, గుర్తున్న తర్వాత నాకు అనుభవానికి రాలేదు. నాకు తెలియదు అనేటువంటి మాట పోవాలంటే శ్రవణం చేయాల. శ్రవణం చేస్తే తెలుస్తుంది. నాకు గుర్తు లేదు అనే మాట పోవాలంటే మననం చేయాలి. మళ్ళీ 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 మననం చేస్తామంటే అబ్బాయి నాకు గుర్తు లేదండి అంటానికి వీల్లేదు, గుర్తున్నదాకా మననం చేయాలి. సరే నాకు అనుభవం అనేది రాలేదండి, నేను ఆత్మననే అనుభూతి కలగలేదండి అంటావా, నిధిధ్యాసనం చేయాలి. కాబట్టి శ్రవణ మన నిధిధ్యాసనలు మూడు కూడా ఈ మూడు లోపాలు సవరించుకోవటానికి. ఈ మూడు లోపాలు సరైపోతే ఏమవుద్ది? ఆ పరమాత్మ నేనే, నేనే ఆ పరమాత్మని, అయం ఆత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని తెలియదు. అయితే ఈ మూడోదైనటువంటి ధ్యానమే చాలా కష్టం, ఎందుకంటే చాలా దీర్ఘకాలం చేయాలి, మనకేమో తొందర ఎక్కువ. ఏదైనా వస్తుంది అనుకుంటే కాసేపు దాంట్లోకి దిగి ఇంక రాలేదే ఇంకా రాలేదే ఇంకా రాలేదే అంటాం. ఇప్పుడు ఇటు అచ్చు వచ్చేది కాదుగా, అందుకని చాలా దీర్ఘకాలం చేయాలి. అంతేకాదు అర్హతలు సంపాదించి చేస్తేనే ప్రయోజనం, ఏ అర్హత లేకుండా చేస్తే వచ్చేది కాదు. దారిని పోయే వాళ్ళని పిలిచి అయ్యా ధ్యానం చేయండి అంటే ధ్యానం అంటే ఏందంటాడు, అలా కూర్చోవాలా పరమాత్మను తలుచుకోవాలని. కూర్చోవటం వరకు కూర్చుంటాను, పరమాత్మను తలుచుకోవటం నాకు తెలియదండి. కనుక అది ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేది కాదు చేసేది, అర్హతలు ఉండాలి. అందుకని ఈ ధ్యానంలో కొన్ని మెట్లు ఉన్నాయి, ఐదు మెట్లు, ఐదు మెట్లుగా విభాగం చేశాం. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది క్వశ్చన్ అడుగుతుంటారు, ఏమంటే ధ్యానంలో ఏం చేయాలి, ధ్యానం ఎట్లా చేయాలి, ధ్యానంలో ఏ భావాలు చేయాలి అని అడుగుతారు కదా. దానికే ఐదు మెట్లు ఉన్నాయి దీంట్లో. అదేమిటి అని అంటే మొట్టమొదటిది మనకు తపన ఉండాలి. ఏమిటా తపన? ధ్యానానికి కూర్చునే ముందే, ధ్యానం అనేటువంటి ఆలోచన నీకు వచ్చే ముందే ముందు మనకు తపన ఉండాల. ఏమిటంటే శ్రవణం ద్వారా శాస్త్రాన్ని తెలుసుకొని మననం ద్వారా ఆ తెలిసినటువంటి జ్ఞానాన్ని స్వానుభవంగా మలుచుకోవాలి అనేటువంటి తపన మనస్సులో ఉండాలి. అంటే శ్రవణ మననాల ద్వారా ఏ జ్ఞానం అయితే మనకి తెలిసిందో ఆ జ్ఞానాన్ని నేను అనుభవానికి తెచ్చుకోవాలి అనేటువంటి భావన, ఇది భావన కాదు తపన, తపస్సు అది ఉండాలి. అదే మొదటి మెట్టు. మనకి ప్రాపంచికమైనటువంటి కోరికలు ఉంటాయి, ఎందుకంటే మనం ప్రపంచంలోనే ఉన్నాం. మరి ఎప్పుడూ ఆ కోరికలనే కనుక తలుచుకుంటూ వాటి కోసమే ప్రయత్నిస్తూ వాటినే పొందుతూ కొన్ని పొందలేక పొందలేని వాటిని మళ్ళీ పొందాలని ప్రయత్నం చేస్తూ, పొందితే ఇంకో దానికి ప్రయత్నం చేస్తూ, ఇలాగే ఈ కోరికల యొక్క విషవలయంలోనే గనక మనం ఉంటే ఇది సాధ్యం కాదు. ఈ ధ్యానం కానీ మోక్షం కానీ ఇవి సాధ్యం కాదు. అందుకని దీనికోసం తపించాలి. ఇది మొదటి మెట్టు. ఇక రెండవ మెట్టు, ఇలా తప్పించి మనస్సును ఎప్పుడు కూడా బయటికి పోకుండా అంతర్ముఖం చేసుకోవటానికే ప్రయత్నించాలి. ఆత్మని గురించి, పరమాత్మని గురించి, పరమాత్మ తత్వాన్ని గురించి శాస్త్రాలు ఏం చెప్పినాయి, ఆ వర్ణనల్ని మనం నిరంతరం కూడా భావిస్తూ ఉండాల. ఇది ధ్యానంలో రెండో మెట్టు. అంటే ధ్యానంలో కూర్చోగానే పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాల. పరమాత్మ అంటే ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడో చెప్పడానికి వీలు లేదు కాబట్టి ఎలా ఉండకుండా ఉంటాడు. ఆకారం లేదు, గుణాలు లేవు, కల్మషాలు లేవు, ఇలా అంతటా ఉంటాడు. ఎక్కడో ఒకచోట ఉండేవాడు కాదు, పరిమితమైనటువంటి వాడు కాదు. ఇలా పరమాత్మ యొక్క తత్వాన్ని అలా ఎల్లప్పుడూ కూడా ధ్యానంలో భావిస్తూ ఉండటమే రెండవ మెట్టు. దీంతో మనకి ఏకాగ్రత అనేటువంటిది కలుగుద్ది. ఇక మూడవది, తనలో ఉన్నటువంటి ఆత్మ ఈ దేహంతో పరిమితం అయ్యేది కాదు. అంటే దేహం 6 అడుగులు ఉంది కాబట్టి ఆత్మ కూడా 6 అడుగులే ఉంటుంది, దేహం 3 అడుగులు ఉంటే ఆత్మ కూడా 3 అడుగులు ఉంటుంది అనేటువంటి భ్రమని పోగొట్టుకోవాలి. అది అపరిమితమైనటువంటిది, దేహంతో అసలు సంబంధమే లేదు. దేహమేమో మిథ్య, ఆత్మేమో సత్యం. కాబట్టి ఈ దేహంతో ఏమాత్రం సంబంధం లేకుండా సర్వత్రా అంతటా సూక్ష్మాతి సూక్ష్మంగా సర్వవ్యాపకంగా స్వయం ప్రకాశకంగా ఎల్లప్పుడూ కూడా అలా దివ్య ప్రకాశంతో ఉండేటువంటిది అని ఆ భావన చేయటం మూడో మెట్టు. ఇక నాలుగవ మెట్టు, ఆ సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ అది ఎవరో నాకంటే వేరు కాదు, అది నేనే. సోహం సహ అహం, ఆ పరమాత్మ నేనే. అన్ని వస్తువుల్లో ఉన్నది, అందరిలో ఉన్నది, అన్నింటిలో ఉన్నది, అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మ నేనే అని తెలుసుకోవటం నాలుగవ మెట్టు. ఇక ఐదవ మెట్టు కూడా ఉంది. అంటే పరమాత్మ నేనే అని తెలుసుకుంటే న్యాయంగా అదే సర్వాత్మత్వ భావం, అదే మోక్షానికి బాగా దగ్గర. ఇప్పుడేం చేయాలి, అన్యమైనటువంటి ఆలోచనలు, ప్రాపంచికమైనటువంటి ఆలోచనలు, విషయాలు ఏమాత్రం లేకుండా ఏకధారగా సర్వత్రా తానే ఉన్నట్టుగా భావిస్తూ అంతటా, తానే అంటే శరీరం కాదు, శరీరం అంతటా ఉండదు, కొద్దిగానే ఉంటుంది. కనుక ఏదైతే ఈ శరీరాన్ని ఆడిస్తూ ఉన్నటువంటి చైతన్యం ఉందో ఆ చైతన్యం సర్వవ్యాపకంగా స్వయం ప్రకాశమై అంతటా ఉన్నది. అంతటా ఉన్నది కాదు, అంతటా నేనే ఉన్నాను అని గ్రహించి అలా అంతటా నేనే ఉన్నానని నిజంగా నీకు తెలిస్తే అలా ఉంటావు, ఊరికి అనుకుంటే ఉండవు. కనుక అంతటా ఉన్నది నేనే అనేటువంటి ఆ భావనలో లీనమైపోవాలి, లయమైపోవాలి, అలా పరమాత్మగా ఉండిపోవాలి. అది చివరి మెట్టు, ఐదవ మెట్టు, చివరి మెట్టు. ఈ విధమైనటువంటి ధ్యానం వల్ల గురుముఖత విన్నటువంటి సత్యాన్ని, మననంలో తెలుసుకున్నటువంటి సత్యాన్ని స్వానుభవంగా గుర్తించగలుగుతాడు. అప్పుడు అదిగా ఆత్మగా పరమాత్మగా కేవలంగా ఉండిపోతాడు. అదే ముక్తి, అదే జీవన్ముక్తి. సరే అయిపోయింది కదండి, ఇంకేం చెప్తారు? ఏమిటంటే శ్రవణ మనన ధ్యానాలతో పాటుగా సంకీర్తన కూడా చెప్పారు శంకరాచార్యులు వారు. దీనికి ఏమైనా ప్రాధాన్యత ఉందా? సంకీర్తన అంటే తాళాలు పట్టుకొని కొట్టడమే కదండి, ఇది తాళాలు పట్టుకొని కొట్టే సంకీర్తన కాదు. ఏం చెప్తున్నారు అని అంటే, ఆత్మ యొక్క మహాత్మ్యాన్ని కీర్తించటం వల్ల ఆత్మను బాగా అర్థం చేసుకోవచ్చు. నువ్వు మోక్షాన్ని పొందిన తర్వాత కూడా ఆత్మని కీర్తిస్తూ ఉండాలి. ఎందుకని అంటే దాంట్లో గట్టిగా నిలబడిపోవటానికి. అర్థమవుతున్న కొద్దీ శ్రద్ధ పెరుగుద్ది. ఎప్పుడైతే మనకి విషయం అర్థమవుతుందో అప్పుడు దాని మీద శ్రద్ధ కలుగుద్ది, లేకపోతే కలగదు. ఇప్పుడు ఎవరో వేదాంతాన్ని ఓ 10 రోజులు వచ్చి చెప్పెళ్ళారనుకోండి, మనం బాగానే వింటాం, కానీ తర్వాత ఇక దాని సంగతి మర్చిపోతాం, ఇక అప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఏమవుద్దంటే ప్రతిరోజు వింటుంటే దాని మీద శ్రద్ధ కలుగుద్ది. అందుకని ఇంకా ఏముందో ఇంకా ఏముందో తెలుసుకోవాలనిపిస్తుంది. కొంత తెలుస్తున్న తర్వాత ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. ఏమీ తెలియకపోతే నాకెందుకులే అనుకుంటాను. తెలుస్తున్న కొద్దీ ఏమవుతుంది, ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి భావన ఏర్పడుతుంది. అందుకనే ఆత్మ యొక్క మహాత్మ్యాన్ని కీర్తించాలి అంటున్నారు శంకరాచార్యులు వారు. ఆ ప్రకారంగా మనసు ఏకాగ్రమవుతుంది. మనసు ఏకాగ్రమైతే ధ్యానంలో ఉన్నట్టే ఆత్మాను పొందినటువంటి జ్ఞాని కూడా ఈ సంకీర్తన చేస్తూనే ఉంటాడు. ఈశావాస్యోపనిషత్తులో కూడా చెప్పారు, తతో స్మర కృతం స్మర అని. అంటే ఆత్మానుభూతి పొందిన తర్వాత కూడా ఆ స్థితిలోనే ఉండాల. ఆ స్థితిలో ఉండటానికే కీర్తించడం. స్వయంగా ఆచార్య శంకర్లు ఎన్నో కీర్తనలు రాశారు. ఆయన చెప్పటం కాదు, ఎన్నో కీర్తనలు రాశారు. చాలా మందికి అనుమానం ఏంటంటే ఏమండి అద్వైత సిద్ధాంతంలో అందవేసిన చేయి కదా శంకరాచార్యుల వారు, ఆయన ఏమిటండి స్తోత్రాలు రాశారు కీర్తనలు రాశారు అనుకుంటారు. ఇప్పుడు ఈ స్తోత్రం చూస్తే మనకు అర్థమవుతుంది కదా, పైకి మనకి ఏమీ కనపడదు, లోపల చూస్తే ఇంత ఉంది. అలాగనే ఆ కీర్తనలు కూడా అట్నే ఉంటాయి. ఆధ్యాత్మికంగా మలుచుకుంటే కావాల్సినంత విశేషం అందులో నుంచి వస్తుంది. అందుకనే ఎంతమందో సాధకులైనటువంటి వారికి మార్గదర్శకులయ్యారు శంకరాచార్యుల వారు. జ్ఞానులు కూడా సంకీర్తనని తమ ధర్మంగా భావిస్తే వారికే కాదు ఇతరులకు కూడా ఉపయోగపడతా ఉంటారు. అందుకే ఆచార్య శంకర్లు అందరికీ మార్గదర్శకులు కావటం జరిగింది. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అజ్ఞానంతో చేసినటువంటి మన భావన వల్ల దేవుడు జీవుడయ్యాడు, అజ్ఞానంతో చేసినటువంటి భావన వల్ల దేవుడు జీవుడయ్యాడు, జ్ఞానంతో చేసినటువంటి భావన వల్ల జీవుడు దేవుడవుతాడు. మనం ఎప్పుడో చేసాం అజ్ఞానంతో దేవుడైనటువంటి మనం జీవుడయ్యాం. దీంట్లో నుంచి తప్పించుకోవటం మాత్రం మహాకష్టంగా ఉంది. పైనుంచి కింద పడటం మహాతేలిక, కానీ కింద నుంచి పైకి ఎక్కడం మాత్రం మహాకష్టం. తన దివ్యత్వాన్ని తెలుసుకుంటాడు. తన దివ్యత్వం తెలుసుకోవటంతో అతడు అందరిలో ఆత్మగా మారిపోతాడు. సరే ఇంత ప్రయత్నం చేసి ఆత్మానుభవం పొందితే ఏమన్నా ఇంకేమైనా కొసురేమన్నా ఉందా? మనం కనుక ఏమైనా కూరగాయలు కొనుక్కుంటే 1 కిలో కొనుక్కుంటే తర్వాత 2 కాయలు 3 కాయలు కొసురు అడుగుతాం. అట్లా ఇక్కడ కూడా కొసురు అనమాట. ఏమండి మనం ఇంత కష్టపడ్డాం, కొన్ని జన్మలు దీనికోసం వెచ్చించాం, ఎన్నో త్యాగాలు చేశాం, ఎంతమందో గురువుల్ని ఆశ్రయించాం, ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాం, ఇన్ని చేస్తే ఊరికి మోక్షం రావటమేనా, ఇంకేదన్నా కాస్త కొద్దిగా ఏమైనా ఉందా అని అంటే, అసలు మోక్షం పొందటం అనేదే అత్యంత గొప్పది. దానికంటే మించింది ప్రపంచంలో ఇంకేమీ లేదు. అది ఒక మహావిభూతి, గొప్ప ప్రయోజనం. సర్వ బంధనాల నుంచి, కర్మ బంధనాల నుంచి విముక్తి చెందటం, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, శాశ్వత ఆనంద ప్రాప్తి. దుఃఖం అంటే ఎలా ఉంటుందో తెలియకుండా పోద్ది, ఆనందం తప్ప ఇక రెండోది ఏమీ ఉండదు. మరి అది చాలా గొప్పదే కదా. అదేగాక ఈశ్వరత్వం కూడా లభిస్తుంది అని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. మీరు శ్లోకంలో ఒకసారి మళ్ళీ చూస్తే మీకు కనుమండి, ఈశ్వరత్వం అది కూడా లభిస్తుంది. ఈశ్వరత్వం అంటే అష్టసిద్ధులు. పరమాత్మ ఏమనుకుంటే అది జరుగుద్ది. పరమాత్మకు తెలియకుండా ఏమంటానికి వీల్లేదు. అదే సిద్ధి, అవే సిద్ధులు, అవే అష్టసిద్ధులు. వాటిని అణిమాది అష్టసిద్ధులు అని అంటారు. ఏమన్నా అష్టసిద్ధులు 8? వాటిని గురించి మనం రేపు తెలుసుకుందాం.